नमः शिवाभ्याम नव यौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। అత్యంత పవిత్రమైన కార్తీక మాస వైభవంలో భాగంగా మనం 16వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టేశాం. అప్పుడే చూస్తూ ఉండగా కాలం మహావేగంగా వెళ్ళిపోతుంది. ఇలా ఎన్ని కార్తీక మాసాలు వెళ్ళిపోయాయి, ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయి. కానీ ఈ వెళ్ళిపోతున్న కాలంలో కొంత భాగమైన సద్వినియోగం చేసుకున్నవాడు అదృష్టవంతుడవుతాడు. మానవ జీవితంలో రాకరాక వచ్చినటువంటి ఈ పవిత్ర మాసాన్ని, అంటే ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 16వ రోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి ఇది నిత్యకృత్యం కనుక, అంటే ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతి దివసము కూడా సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాన్ని ఆచరించవలసిందే. దీన్ని పవిత్ర స్నానం అని ఎందుకు అంటున్నామంటే, సూర్యోదయానికి ముందు సంకల్పం చెప్పుకొని చేసే స్నానానికి పవిత్రమైన స్నానము, శుచితో కూడిన స్నానము, మానవుడి పాపాల నుంచి విముక్తుడిని చేసే స్నానము అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. అదే సూర్యోదయం తర్వాత చేసే స్నానం అయితే అది కేవల స్నానం. సూర్యోదయం అయిన తరువాత 2-3 గంటలు దాటిన తర్వాత కొంతమంది స్నానం చేస్తారు మహానుభావులు, వాళ్ళ పూర్వజన్మ సుకృతం అది. ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే ఆ స్నానానికి అథమ స్నానం అని పేరు. ఇంకా లేచిన తర్వాత ఏ 10:00 or 12:00 స్నానం చేస్తారే దానికి వరాహ స్నానము, చండాల స్నానము, నీచ స్నానం అని పేరు. అందుకే నేను ఏం చేస్తానో తెలుసా, ఎప్పుడన్నా పనులు అర్జెంటు పనులు ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, గడ్డం గీసుకోవడానికి అవకాశం ఉండదు ఒక్కోసారి పొద్దున్నే లేవలేమనుకోండి. అలాంటప్పుడు లేవగానే ముందు స్నానం చేసి అనుష్ఠానం చేసి అప్పుడు మిగతా కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ 2వ స్నానం చేస్తాం అలాంటి వాడు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, ప్రొద్దుటే లేవాలి, అభిషేకం చేయాలి. అందుకని చకచకచక తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత ఇంక ఏ కృత్యాలు తీరవు కనుక హాయిగా స్నానం చేసి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అభిషేకాదులు చేసి అర్చన చేసి అప్పుడు తర్వాత 2వ ఏ 7 ఇంటికి వచ్చి అప్పుడు చేసుకోవలసినటువంటి క్షవర కర్మాదులు అవి చేసుకుని అప్పుడు మళ్ళీ స్నానం చేయొచ్చు. అంతేకాని పొద్దుటి పూట లేచి ఈ పాచిముఖాలతో లేకపోతే ఏదో మొహం కడుకునేది కాఫీ తాగి 8 or 9 స్నానం చేయకపోతే ఆ మానవుడి జీవితం ఎంత దరిద్రపు జీవితం అవుతుందో తెలుసా? ఇవాళ చాలామంది ఇళ్లలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనుకుంటున్నారు? నా దగ్గరకు వచ్చే ఎక్కువ మంది శిష్యులు అయితే భార్యాభర్తలు కొట్టుకోవడమో, లేదా కుటుంబ సమస్యలో పిల్లల వల్ల అశాంతో, లేకపోతే ఆర్థిక సమస్యలు, వీటితో ఉక్కిరి విక్కిరైపోయి విసిగిపోయి ఏం చెయ్యాలో తెలియక గురుదేవా రక్షించండి అని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి గల కారణం ఏమిటి? కలియుగంలో మానవులు ప్రాతకాల స్నానాలు మర్చిపోవటం, శుచి మర్చిపోవటం, అశౌచంతో ఉండడం వల్ల. అందులో ఉత్తర రోజుల్లో ఉన్నారంటే కొంత అర్థం ఉన్నది. అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వంటి మాసాల్లో కూడా కనీసం సూర్యోదయానికి ముందు లేచి ఒక్క నెల్లాళ్ళు మన కోసం స్నానం చేయలేమా? అందువల్ల కనీసం ఈ నెలనైనా సద్వినియోగం చేసుకోవాలి. సూర్యోదయానికి ముందు లేచి ఏదైనా నది కానీ లేక కాలువ కానీ చెరువు కానీ నుయ్యి కానీ సముద్రం కానీ ఏమీ లేకపోతే ఇంటి దగ్గర అయినా సరే సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యాలి. స్నానానంతరం విభూతి రేఖలు ధరించి శివాలయానికి వెళ్ళండి. ఈ 16వ రోజు శివాలయంలో స్తంభదీపం పెట్టినవాడు లేక ఆకాశ దీపంలోకి నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ దానం ఇచ్చేవాడు వీళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు నందీశ్వరుడితో సమానులైపోతారు. నందీశ్వరుడి అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది. నందీశ్వరుడు చెప్పాడు, నాయనలారా అసలు ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ఆకాశదీపం వెలిగించండి, లేదా ఆకాశదీపానికి కావలసిన ద్రవ్యం ఇవ్వండి, కనీసం ఆకాశదీపాన్ని దర్శనం చేసుకోండి, మిమ్మల్ని నాతో సమానుండి చేస్తానన్నాడు నందీశ్వరుడు. ఏమండి రోజు చేయలేమన్నవాళ్ళు ఈ 16వ రోజన్నా చెయ్యండి. 16వ రోజు చేసేటటువంటి దీపదానం కూడా మహాఫలితం ఇస్తుంది. ఎవరైనా ఒక బంగారపు ప్రమిది కానీ వెండి ప్రమిది కానీ, ధనం లేకపోతే మట్టితో చేసిన ప్రమిదిలో కానీ ఆవు నెయ్యి పోసి లేక నువ్వుల నూనె పోసి అందులో ఒత్తి పెట్టి వెలిగించి దానిని యథాశక్తి దక్షిణతో మహానుభావులైన గురువులకు దానం చేస్తే అటువంటి వాళ్ళు ఈ 16వ రోజు చేసినటువంటి ఆ దీపదానం వారికి 1000 యజ్ఞాల ఫలితం ఇవ్వడం వల్ల ఒక్క సంవత్సర కాలం నుంచి ఐశ్వర్యం పొందుతారట. సంవత్సరం తిరగకుండా సకల సంపదలు పొందుతారు. ఈరోజు ఇంకో పని కూడా చేయండి. ఎక్కడైనా దేవాలయం ముందు చీపురు కట్ట పుచ్చుకుని తొడవండి. నేను చెబుతున్న మాట శాస్త్ర ప్రమాణం అనుకుని చెప్పింది చెప్పినట్టు చేశారంటే తరిస్తారు. ఈ 16వ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్యేలోపు ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణంలో తుక్కు లేకుండా తుడిచేయండి. గుళ్ళోపల కానీ గుడి బయట కానీ. గర్భాలయంలోకి ఎవరు పడితే వాళ్ళు ఎలాగో వెళ్ళరు, అర్చకులు తప్ప వెళ్ళం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి సన్నిధానంలో లోపల గర్భాలయంలో ఎలాగో తుడిచే అవకాశం అందరికీ ఉండదు. కనీసం మండపాలు లేకపోతే ఆ గుళ్ళోకి వెళ్ళే ప్రాంగణాలు, అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే చోటన్న పీచు ఇలాంటివన్నీ శుభ్రంగా తుడిచేసి ఆ తుక్కు తీసి బయట పారబోయండి. దేవుడి గుళ్ళోకి వెళ్ళే ద్వారానికి ముందు చిమ్మి పూర్తిగా తుక్కు తుడిచి అక్కడ కళ్ళాపు తల్లి ముగ్గు పెట్టండి. వచ్చే జన్మలో మహారాజ యోగం పడుతుంది. ఇవాళ మహారాజులుగా అంటే గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప సంపదలు పొందినటువంటి వాళ్ళు, అద్భుతమైన పదవులలో ఉన్నవాళ్ళు ఎవరనుకుంటున్నారు? పూర్వకాలంలో కార్తీక మాసంలో దేవాలయాలు తుడిచిన వాళ్ళు తెలిసిన విష్ణువాలయం తుడిచిన వాడైతే గొప్ప పదవిని పొందుతాడు, శివాలయాన్ని తుడిచిన వాడైతే మహత్తర సంపదలు పొందుతాడు. కొంతమందికి పదవులున్నా సంపదలు ఉండకపోవచ్చు, కొందరికి సంపదలున్నా పదవులు ఉండకపోవచ్చు. అందుకని శివాలయాన్ని తొడవడం వల్ల సకల సంపదలు లభిస్తాయి, విష్ణువాలయం తొడవడం వల్ల పదవులు వస్తాయి. రెండు ఆలయాలు తొడవండి, ఇటు పదవి అటు సంపద వస్తాయి. అందుకే ఇప్పటికి కూడా పూరిలో జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో రథయాత్ర సమయంలో అక్కడున్న మహారాజవంశీయులే చీపురు కట్టుతూ తుడుస్తారు తెలుసిన. అందుకే వాళ్ళకి అంత ఐశ్వర్యం ఇంకా మిగిలింది. కానీ కార్తీక మాసంలో తుడవాలి ఇలాగా. ఇక ఒక కర్రని, అది వెదురు కర్ర అవ్వచ్చు లేక ఒక దొంగ అవ్వచ్చు, ఏదో ఒక దొంగని ఆలయం ముందు పాతి దానికి ఒక దీపం కట్టి లేక దాని చుట్టూతో ఉన్న చప్టా మీద ఒక దీపం పెడితే అటువంటి వాడికి కూడా శాశ్వత స్వర్గం లభిస్తుంది. ఇప్పుడు కొన్ని ఆలయాల్లో బయట అంటే ఆలయానికి బయట ధ్వజస్తంభానికి బయట కర్ర పాతుకునే అవకాశం ఇస్తారు. ఇప్పుడు మేము ఉన్నాం జ్వాలాతోరణం పేరుతోటి ఏం చేస్తున్నాం, మా ప్రణవపీఠానికి బయట ఉన్నటువంటి ద్వారం దగ్గర ఒక వెదురుగడ పాతి దానికి ఒక గడ్డి వెంటి తగిలించి నిప్పు పెడుతున్నాం, కింద నుంచి దూరుతాం, అది జ్వాలాతోరణం. అలా ఒక గడకర్ర పాతచ్చు. ఈ 16వ రోజు సూర్యుడు అస్తమించాక ఏదైనా ఒక స్తంభాన్ని ఆలయం ముందు పాతండి. ఆ స్తంభానికి ఒక దీపాన్ని వేళ్లాడగట్టండి. అటువంటి వాడు భయంకర నరకం నుంచి ముక్తి పొందుతాడు. దీపం చాలా గొప్పది, పరమ పాపాత్ములు కూడా పుణ్యాత్ములు చేస్తుంది. ఈ విషయంలో ఒక అద్భుతమైన గాథ ఉన్నది. కార్తీక మాస వైభవంలో స్కాంద పురాణంలో ఒక గొప్ప కథ ఉన్నది. పూర్వం మతంగ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆ మతంగుని కూతురు కాబట్టే అరుంధతికి మాతంగి అని పేరు. మతంగుడు ఎంత గొప్పవాడో తెలిసిన అండి, అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకుంది. అమ్మా నాకు నీలాంటి కూతురు కావాలి అన్నాడు మతంగుడు. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఖడ్గమాల స్తోత్రంతో నాకు కుంకుమ పూజ చేస్తే నేను నీకు కూతురే పుడతాను, నాలాంటి కూతురు ఉండదు, నేనే కూతురుగా పుడతానంటే ఆయన ఈ కార్తీక మాసం అంతా తెల్లవారుజామున స్నానం చేసి అమ్మవారిని భక్తితో పూజించాడు, కుంకుమతో పూజించాడు, బిల్వదళాలతో పూజించాడు. అమ్మవారికి కూడా బిల్వం అంటే ఇష్టమే. ఆ నెల్లాళ్ళు పూర్తయ్యాక అమ్మవారు ఆయనకి కూతురి పుట్టింది. అందుకే మతంగుని కూతురు గనక అమ్మవారికి మాతంగి అని పేరు వచ్చింది. అందుకే కాళిదాస్ ఏమన్నాడు, మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. అక్కడ మాతంగి మధుశాలిని అన్నాడే, ఆ మాతంగి అంటే ఈవిడే. మతంగుని యొక్క కార్తీక మాస దీక్షకి మెచ్చుకుని ఆయన స్నానాలకి ఆయన చేసిన పవిత్ర కార్యాలకి మెచ్చుకుని ఆయనకి కూతురే పుట్టింది. అమ్మవారంతటిది కూడా కూతురి పుట్టిందంటే కార్తీక మాసం ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నంత వరకు పవిత్ర స్నానాలు చెయ్యాలి, దీపదానాలు చెయ్యాలి, బిల్వదళాలతో ఈశ్వరుని పూజించాలి, అమ్మవారిని కుంకుమతో అర్చించాలి, ఆలయాలు తొడవాలి. ఈ కాలంలో ఆలయాలు తొడవడం అంత మంచిది, స్తంభదీపాలు పెట్టడం ఎంత గొప్పదో ఇప్పుడు ఈ కథలో చెబుతాను. అలా అమ్మవారినే కూతురిగా పొందినటువంటి ఆ మతంగ మహర్షి కార్తీక మాసంలో ఓసారి అనుకున్నట్ట మాసం అంతా కూడా అంటే కార్తీక వ్రతం అంతా కూడా ఒక దివ్యమైనటువంటి పద్ధతిలో నడుపుదాం. అంటే ఏమిటి పద్ధతి? ఒక కొన్ని నియమాలు పెట్టుకుందాం. అందరము కూడా రాత్రిపూట 11 గంటల దాకా కార్తీక మాస వైభవానికి సంబంధించిన పురాణ కథలు చెప్పుకుందాం. పడుకోబోయే ముందు శివనామస్మరణ చేద్దాం. 4 గంటలకి తెల్లవారుజామున లేద్దాం. ఈ 4 గంటలకి లేచి నదిలో స్నానం చేద్దాం. మతంగ మహర్షి యొక్క ఆశ్రమం గంగానదీ తీరంలో ఉండేది. గంగానదిలో స్నానం చేస్తే మరీ సుఖం కదా, అందుకని గంగానదిలో స్నానం చేద్దాం. ఈ మతంగ మహర్షి ఆశ్రమం చుట్టూతో పెద్ద తోట అది. ఆ తోటలో ఒక విష్ణు ప్రతిమ పెట్టుకుందాం. ప్రతిమ పక్కన ఒక శివలింగం పెట్టుకుందాం. ఇటు శివుణ్ణేమో అభిషేకిద్దాం, ఇటు విష్ణువునేమో పత్రితో పుష్పాలతో పూజిద్దాం. రోజు ఒక్కపూటే భోజనం చేద్దాం ఏకభక్తం. రాత్రిపూట నక్షత్ర దర్శన అనంతర భోజనం చేద్దాం. ఈ మాసమంతా కూడా మాట వరస కూడా అసత్యాలు ఆడద్దు, నోటితో అనరాని మాటలు అనద్దు, అశుచికరమైనటువంటి పనులు చెయ్యొద్దు, తినకూడనివి తినద్దు అని నియమాలు పెట్టుకున్నారు. కార్తీక మాసంలో ఈ పనులు చేయాలట. అనకూడని మాటలు మాట్లాడకూడదు, అంటే బండభూతులు మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు మాట వరసకు కూడా. తర్వాత రెండోది ఏమిటి, తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం ఈ కాలంలో పెడితే. ఇంకా మూడోది ఏంటంటే, కార్తీక మాసంలో మాట వరసకు కూడా రాత్రిపూట తైలముతో తయారు చేయబడిన, నెయ్యితో తయారు చేసిన పదార్థాలు తినచ్చు, కానీ నువ్వుల నూనెతో తయారు చేసిన పదార్థాలు రాత్రిపూట తినకూడదు. నువ్వుల నూనె పనికిరాదు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు కాబట్టి కొంతవరకు పర్వాలేదు, కానీ ఇక వెల్లుల్లి ఉల్లి ఈ రెండు కూడా కార్తీక మాసంలో నిషిద్ధం. కార్తీక మాసంలో 16వ రోజు మాట వరసకు కూడా స్త్రీ సాంగత్యం పనికిరాదు. ఇది ఒక నియమం ఉన్నది. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. ఇలా ఈ నెల్లాళ్ళు నియమబద్ధంగా గంగానదిలో స్నానం చేయటం, మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న తోటలో విష్ణువుని శివుణ్ణి పెట్టుకోవడం పూజించడం చేసేవారు. ఒకరోజున వీళ్ళకి ఆకాశవాణి అన్నది, ఈరోజు 16వ రోజు కార్తీక మాసంలో 16వ రోజు, ఈరోజు స్తంభదీపం వెలిగించండి అనగా ఒక కొయ్య దొంగని పట్టుకొచ్చి విష్ణువుకి ఎదురుగుండా పాతండి. మీ ఇళ్లలో కూడా పాతుకొచ్చి తెలుసిన ఇది, ఇంట్లో కింద కొయ్యి తీయటానికి అవకాశం లేకపోతే కర్రని గోడకు కూడా కట్టేయచ్చు, ఎక్కడో స్తంభానికి కూడా కట్టుకోవచ్చు. మొత్తం మీద ఒక కర్రని, ఎండిపోయిన కర్రని విష్ణువు యొక్క పటము విగ్రహము లేక ఆలయానికి ఎదురుగుండా పాతవలెను. అదే మన ఇళ్లలో అయితే ఇప్పుడు ఒక్కే గది ఉంది, గదిలో ఇంత విష్ణువు ప్రతిమ పెట్టుకోవచ్చు, దానికి ఎదురుగుండా ఇంత కర్ర మొక్క పెట్టుకోండి, ఆ కర్ర మొక్క కింద పడిపోకుండా ఒక మట్టి కుండీలో పాతండి. ఒక కుండీ ఉంటుంది కదా పూల కుండీ, ఆ కుండీలో కర్ర మొక్క పాతండి, దాని దగ్గర ఈ దీపం పెట్టండి. పైన వేళ్లాడి తీయలేకపోయినా కనీసం కర్ర పక్కన పెడితే అది కూడా ఆకాశ దీప ఫలితమే ఇస్తుంది మన అవకాశాన్ని బట్టి. మతంగ మహర్షి ఆశ్రమం చాలా పెద్దది, విశాలమైనది కనుక ఆయనకి ఇంట్లోనే ఒక పెద్ద ఆశ్రమంలోనే ఒక విష్ణువు యొక్క మందిరం, శివుడి యొక్క మందిరం ఉంది కనుక అటు విష్ణువుకి శివుడికి ఇద్దరికీ మధ్యలో ఒక దొంగ పెట్టి పాతి దానిపైన ఒక తాడు వెళ్లాడదీసి దానికి ఒక భరిణ లాంటి కుందే తగిలించి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి, ఎలా వెలిగిస్తే మీకు పుణ్యమని ఆకాశవాణి చెప్పింది. వీళ్ళు అలాగే అన్నారు. వెంటనే ఏం చేశారు వాళ్ళు, ఆ పగలంతా ఉపవాసం ఉన్నారు, హరికథలు చెప్పుకున్నారు, అద్భుతమైన భక్తితో హరినామస్మరణ శివనామస్మరణ చేశారు. సాయంకాలం కాగానే అక్కడ పక్కనే ఎండిపోయిన ఒక దొంగని ముందే పాతిపెట్టించారు. ఆ పాతిపెట్టిన దానిపైన ఒక కొక్కెను తగిలించారు, ఆ కొక్కానికి తాడు తగిలించారు. తాడు గుండా ఓ పెద్ద ప్రమిద, ఇనప మూకుడు లాంటి ప్రమిద తగిలించి అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించి పైకి వేళ్లాడదీశారు. స్తంభ దీపం అనమాట. ధ్వజస్తంభాలకి మనకి గుళ్ళల్లో వేళ్లాడదీయటంలా, అలాగే వాళ్ళు కొయ్య దొంగకి ఈ దీపాన్ని వేళ్లాడదీశారు. ఇక ఆ తర్వాత భగవత్ కథలు చెప్పుకోవడం మొదలుపెట్టారట. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండద యోగ్యతర్మలినవత్కాకోలగర్తాకృతిన్. హరినామస్మరణ చేసేటటువంటి కావ్యం అంటే ఏ కావ్యంలో, ఇప్పుడు భాగవతం ఉంది అందులో హరికథలే ఉంటాయి, కొంతమంది మహానుభావులు పుస్తకం రాస్తే అందులో తప్పక శ్రీ మహావిష్ణువు యొక్క కథ ఉంటుంది. శ్రీమన్నారాయణుని స్తోత్రము చేసేటటువంటి కావ్యము పవిత్రమైన కైలాస పర్వతంలోని మానస సరోవరం లాంటిది. మానస సరోవరంలో నీరు నిర్మలంగా ఉంటుంది, తామర పువ్వులు బంగారపు తామర పువ్వులు ఉంటాయి, అందులో స్వచ్ఛమైన నీరు ఉంటుంది, హంసలు తిరుగుతాయి. హంసలతో బంగారు తామరలతో నిర్మలమైన నీటితో ఉన్న కైలాస పర్వతములోని మానస సరోవరం వంటిది హరినామస్మరణ ఉన్న కావ్యం. హరినామస్మరణ లేని కావ్యం ఉందనుకోండి, ఆ కావ్యంలో హరినామస్మరణ లేదు, అన్ని పరికిమాల కథలు, అర్ధరాత్రి అమావాస్య కాకులు కావన్నాయి కొట్ల గోవలు గూయన్న ఏమిటి పిచ్చి కథలు, ఇలాంటి పిచ్చి కథలతో కూడినటువంటి పుస్తకాలు ఉన్నాయే. ఈ పుస్తకములు మురికినీటి గుంటలు. మురికినీటి గుంటల్లో ఏముంటుంది, నీరు నిలవుండి క్రమంగా పసరెక్కి దుర్వాసన వస్తుంది. అందులో ఏముంటాయి, నీటి కాకులు తిరుగుతాయి, నీటి పక్షులు కాకులు తిరుగుతాయి. అందులో నీటి కాకులు, బురద నీరు, దరిద్రం, దుర్వాసన ఉంటుంది. ఇందులో అటువంటి ఆ కావ్యాల వల్ల ఉపయోగం ఉంది. హరిస్తుతి ఉంటే మానసరస్సు, హరిస్తుతి లేకపోతే మురికి నీటి సరస్సు. అందువల్ల ఈరోజు నుంచి మనం వీలున్నంత వరకు హరికథలు రాద్దాం, హరికథలు చెబుదాం, హరికథలే విందాం. అనుకుంటున్నారో లేదో, ఢామ్ అనే శబ్దంతో వాళ్ళు దీపం పెట్టిన స్తంభం పగిలిపోయిందట. వాళ్ళు హరి గురించి ఇలా చర్చించుకుంటున్నారు మతంగ మహర్షి, ఆయన యొక్క మిత్రులు. ఇంతలో వాళ్ళు దీపం పెట్టిన కొయ్య దొంగ పెళ్ళ పెళ్ళ శబ్దములతో ముక్కలు ముక్కలే కింద పడిపోయింది. వీళ్ళందరికీ మతిపోయి దీపస్తంభం పడిపోవడం ఏంటి అపశకునం అనుకుని అక్కడికి వచ్చారు. తీరా చూస్తే ఏం జరిగిందో తెలుసు, అది అపశకునం కాదు, ఆ దీపస్తంభం ముక్కలైపోయిందో లేదో అందులోంచి మహాతేజస్సుతో అందగాడైన ఒక పురుషుడు చెవులకి కొండలాలు పెట్టుకున్నాడు, గొలుసులు వేసుకున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, వాడు తయారయ్యాడు. ఆ స్తంభంలోంచి బయటకు వచ్చిన వాడు రెండు చేతులు జోడించి, మహానుభావులారా, ఈ స్తంభంలో ఉన్నానండి నేను, పరమనీచుణ్ణి, మరి నాకు ఎలా ఈ జన్మ వచ్చిందో తెలియదు, నా రూపం నాకు వచ్చింది అన్నాడు. అప్పుడు మతంగ మహర్షి దివ్య దృష్టితో చూసి, ఒరే ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు పూర్వజన్మలో, ఇప్పుడు జన్మ కాదు, గడచిన కొన్ని వందల వేల జన్మల క్రితం నువ్వు ఒక మహాపండితుడివి, ఆ పండిత వంశంలో పుట్టినవాడివి. మీ నాన్న మీ అమ్మగారు వీళ్ళంతా కూడా చక్కగా సంధ్యావందనాదులు చేసేవారు, నువ్వే దౌర్భాగ్యుడి అయిపోయి తినకూడనివి తిన్నావు, చెయ్యరాని పనులు చేసావు. గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొంది ఆయన వస్తూ ఉంటే ఆయనకు ఎదురుగుండా కాళ్ళు పెట్టేటండి ఆ దౌర్భాగ్యుడు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి ఎదురుగుండా కాళ్ళు పెట్టేవాట, గుళ్ళో చెయ్యరాని పనులు చేసేవాడు, ఎంగిలి పోసేవాడు, అప్పుడప్పుడు మలమూత్ర విసర్జన చేసేవాడు. నిజం చెప్తున్నాను, కొన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు. దేవాలయాలలో కొన్ని పనులు మాట వరస కూడా చేయకూడదు. చీమిడి చేదడాలు, అరటిపొడి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పారేయటాలు, దేవుడికి ఎదురుగుండా కాళ్ళు చాపడాలు, దేవుడికి ఎదురుగుండా ఉమ్మడాలు, ఆ లోపల కూడా సిగరెట్లు కాల్చడాలు, లోపలే తాగడాలు, ఇవన్నీ మహాపాపాలు. అంతకంటే మహాపాపం గురువుల యొక్క ధిక్కారణ. గురుధిక్కారం మహాపాపం తెలుసిన మీకు, ఆ పాపం గురించి అష్టాదశ పురాణములు ఏకకంఠంతో చెబుతున్నాయి. మంత్రోపదేశం పొందామంటే గురువుగారు మీరే దిక్కని ఒక గురువును ఆశ్రయించామంటే ఆ గురువుగారు ఏం చెబితే అది చెయ్యాలి. ఇష్టం లేకపోతే మాట్లాడు కూరుకోవాలి తప్ప, అటువంటి గురువుని పబ్లిక్ ప్లేసుల్లో నోటుకు వచ్చినట్టు మాట్లాడటమా, వాడు గురువు ఏమిటి నా మొహమండమా, ఆ గురువుగారి గురించి ఇతరుల దగ్గర నీచంగా మాట్లాడటమా, గురువుగారికేసి కాలు పెట్టడమా, గురువుగారికి ద్రోహం తలపెట్టడమా, గురువుగారి యొక్క పతనాన్ని కోరుకుంటున్నారట కొంతమంది నీచులు. ఇలాంటి నీచులు ఏమవుతారో ఈ కథ చెబుతోంది. వీడు పూర్వజన్మలో గురుద్రోహం చేశాడు, దేవాపచారం చేశాడు, చెయ్యరాని పనులు చేశాడు, అడ్డమైన వ్యాపారాలు చేసి సంపాదించాడు. చేయకూడనివి కొన్ని ఉంటాయి, కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు. ఏదో ఓ నీలపురాయి ఉంది, ఆ నీలపురాయి రూపాయి ఖరీదు చేస్తే ఈ నీలపురాయి నీ వేలికి పెట్టుకుంటే నీకు కోటి రూపాయలు వస్తాయండం, ఆ పడంగ వాడి దగ్గరేమో రూపాయి రాయిని 10 రూపాయలకు అమ్మడం, 10 రూపాయలకి అమ్మినా పర్వాలేదు, రూపాయి రాయి 1000 రూపాయలకు అమ్మడం, ఏమిటిది యథో పాపాలు మహాపాపాలు కదటండి, 4 రాళ్ళు వెనకేసుకోవడం అంటే మనం ధర్మంగా ఎంతో కొంత సంపాదించాలి, మోసం చేస్తే మహాపాపం అది. ఇలాంటి ఎన్నో పాపములు చేసి ఆ పాపం వల్ల నువ్వు చచ్చాక నరకములలో 88,000 సంవత్సరాలు క్రూర కఠోర శిక్షలకి గురైపోయావు. ఆ తర్వాత ఆ పాపాలు అనుభవించి అనుభవించి భూలోకంలో కుంటాడుగా గుడ్డాడుగా నక్కగా కుక్కగా పొట్టి పొట్టి ఎన్నో జన్మలు దొంగలుగా పుట్టి ఈ జన్మలో కొయ్య దొంగగా పుట్టావు. ఓ చెట్టు కింద పుట్టి ఆ చెట్టు చచ్చిపోయి ఆ దొంగ అలా ఉందన్నమాట. అంటే ఈ లెక్కన దొంగ చచ్చిపోయినా అది ముక్కలై కాలిపోయేదాకా అందులో ఇంకా ప్రాణం ఉంటుంది. అలా అయిపోయేట్టు వీడు. ఆ సమయంలో వాడు అదృష్టం ఏంటి, ఆ దొంగే కదా ఈ దొంగ మనకి స్తంభంగా ఉపయోగపడుతుంది అనుకుని ఋషులు దాన్ని దీపస్తంభానికి వాడారు. చూసావా ఓ స్తంభంలోంచి పుట్టినవాడా, ఓ హరిశర్మ నీ కర్మయోగం ఎలా ఉన్నదో, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నీ పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను మేము దొంగగా ఉన్నవాడిని దీపస్తంభానికి వాడాం, ఇలా ఈ స్తంభం నాటి దీని మీద ఆకాశ దీపం వెలిగించి ఇక్కడ హరినామస్మరణ చేశాం. ఆ దీప ప్రభావంతో, కార్తీక దీప ప్రభావంతో, 16వ రోజు చేసిన కార్తీక దీప ప్రభావంతో స్తంభరూపంలో ఉన్న నీ పాపాలు పోయి నీకు ఈ దివ్యరూపం వచ్చింది. కార్తీక మాసంలో రోజు దీపం వెలిగించడమే పుణ్యం, అందున 16వ రోజు దీపం ఉందే, ఆ దీపం తగిలినంత మాత్రం చేత పరమనీచమైన స్తంభం కూడా పురుషుడైపోయింది. అంటే ఇప్పుడు ఆ దీపాన్ని మనం పెట్టక్కర్లా, చూసినా దండం పెట్టుకున్నా మనం కూడా అంతే పాపాల నుంచి విముక్తి పొందుతాం. ఏమిటంటే కుక్కలు, నక్కలు, కప్పలు కూడా కార్తీక మాసంలో స్తంభ దీపాన్ని చూసి పవిత్రతను పొందాయి తెలిసిన, అవి కూడా విముక్తి పొందాయి అని మతం కూడా చెప్పాక, అప్పుడు ఆ స్తంభం నుంచి పుట్టినటువంటి ఆయన సంతోషపడిపోయి, మహానుభావులరా ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు నాకు, నా అదృష్టవశాత్తు ఇలాంటి మహానుభావులు దర్శనమైంది, ఇంకెంతకంటే ఏం కావాలి, ఇదివరకు ఏ కష్టాలు పడ్డాను, ఇక నేను జాగ్రత్తగా ఉంటాను, నేను కూడా స్తంభదానాలు చేస్తాను, దీపాలు వెలిగిస్తాను, దీపం వెలిగించిన వాడిని ప్రోత్సహిస్తాను, నేను ఎంతకాలం బతుకుతానంటే వాళ్ళు అన్నారు ఇంకా 60 ఏళ్ళు బతుకుతా ఉన్నారట. అప్పుడు 60 ఏళ్ల పాటు ఆయన కార్తీక మాసంలో వ్రతాలు చేసి దీపాలు వెలిగించి హరినామస్మరణ చేసి హరికథలు తాను చెప్పి వినిపించి ఈ 60 ఏళ్ళు పూర్తిగా కార్తీక దీక్ష పట్టాడు ఆయన. 60 సంవత్సరాలు అంటే 60 నెలలు వస్తాయి కదా, సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసం వస్తుంది. అలా 60 కార్తీక మాస దీక్షలు చేసి శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి కార్తీక మాసంలో 16వ రోజు స్తంభదీపం చూడండి, తరించండి.